వైరాగ్యం. అదేమిటో చూడండి, విరాగ కహ ఇహ స్వర్గభోగేషు ఇచ్ఛారాహిత్యం విరాగ కహ ఇహ స్వర్గభోగేషు ఇచ్ఛారాహిత్యం విరాగ కహ. విరాగం అంటే ఏమిటి, వైరాగ్యం అంటే ఏమిటి, ఏమిటట ఇహ స్వర్గ. ఇహ అంటే ఇక్కడ ఈ లోకంలో, స్వర్గ అంటే స్వర్గలోకంలో. ఇహ స్వర్గ ఈ ఇహలోకంలో స్వర్గలోకంలో భోగేషు భోగాలలో, భోగాలని అనుభవించాలి అనేటువంటి కోరిక, ఇచ్ఛ రాహిత్యం అభిలాష కోరిక లేకుండా ఉంటాం. ఈ లోకంలో సుఖాలు భోగాలు అనుభవించాలనే కోరిక లేకుండా ఉంటాం. ఈ లోకంలోనే కాదు, పైలోకాల్లో స్వర్గలోకాల్లో కూడా ఏదో నేను భోగాలు అనుభవించాలనేటువంటి కోరిక లేకుండా ఉండటం, ఏదైతే ఉందో దాన్నే విరాగ వైరాగ్యం అన్నారు. కాబట్టి విరాగ అంటే వైరాగ్యం ఉండాలి. వైరాగ్యం అంటే ఎక్కడ ఈ లోకంలో కానీ పైలోకాల్లో కానీ సుఖాలు భోగాలు అనుభవించాలనేటువంటి కోరిక లేకుండా ఉండాలి. ఇక్కడే చాలా మందికి ఒక సందేహం వస్తుంది, ఏమండి మనం పుట్టింది దేనికి, మరి సుఖాలు భోగాలు ఉన్నది దేనికి, మనం అనుభవించడానికే కదా ఉన్నది అనేటువంటి ఆలోచన ఉంటుంది కొంతమందికి. మరి సుఖాలు భోగాలుగా దుఃఖాలు కూడా ఉంది, అందుకేగా మనం అనుభవించడానికేగా ఉంది, మరి వాటిని కూడా కోరుకుందామా, ఆహాహా అవి మాత్రం మనకు అక్కర్లేదు. అంటే ఇక్కడ ఏమిటనంటే, నిన్ను కోరుకోవద్దన్నారే గాని ఆ సుఖాలు నీకు లభించినప్పుడు అనుభవించొద్దని మాత్రం చెప్పరెవరు. కనుక సుఖాలు కావాలి, నేను అనుభవించాలి అనేటువంటి తహతహ నీకు అక్కర్లా. కానీ నువ్వు చేసినటువంటి కర్మల కారణంగా, కర్మఫలాల కారణంగా సుఖాలో దుఃఖాలో ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఆ వచ్చినటువంటి వాటిని ఎట్లాగో నువ్వు అనుభవిస్తూనే ఉంటావు. కనుక వచ్చినటువంటి వాటిని నిర్లిప్తంగా అనుభవించు. అంతే తప్ప నాకు ఇంకా అవి కావాలి ఇవి కావాలనేటువంటి కోరిక, ఆ కోరికను తీర్చుకోవటం కోసం ప్రయత్నం, ఇలాంటివి మాత్రం అక్కర్లేదని చెప్పటమే ఇక్కడ విరాగ అని అంటే. సాధారణంగా వైరాగ్యం అంటే అన్ని వస్తువుల్ని విషయాల్ని భోగాల్ని ఇల్లు వాకిల్ని భార్యా బిడ్డల్ని విడిచిపెట్టేసి ఎక్కడికో పోయి ముక్కు మూసుకొని తపస్సు చేయాలని, ఏమీ దిక్కులేనిటువంటి జీవితాన్ని గడపాలని, ఒంటి మీద బట్ట లేకుండా, అలాగనే తినడానికి తిండి లేకుండా, ఉండటానికి ఇల్లు లేకుండా, ఎక్కడో ఏ చెట్టు కిందనో అలా కూర్చొని తపస్సు చేసుకోవాలి, హీనమైనటువంటి జీవితాన్ని గడపాలి అని చాలామందికి ఆలోచన ఉంటుంది. చాలామంది అలా అనుకుంటూ ఉంటారు, అది తప్పు. ఎందుకనంటే ఇదంతా కూడా ఎవరో ఋషులు లేదా మునీశ్వరులు వాళ్ళు సంతృప్తి చెందిన తర్వాత చేసేటువంటి పని. అలా కాకుండా ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి కోరికలు భోగాలు అనుభవించాలనేటువంటి ఆలోచన ఉండి వాళ్ళని చూసి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా వాళ్ళని చూసి మనం కూడా చేయాలనుకుంటే వీళ్ళు అక్కడికి పోయి దుఃఖపడతా ఉంటారు. అందుకని ఇలా విడిచిపెట్టిపోవటాన్ని వైరాగ్యం అనరు. బలవంతంగా వస్తువుల్ని విడిచిపెడతాం, భోగాలను విడిచిపెడతాం, భార్యాబిడ్డల్ని విడిచిపెడతాం, ఇది కాదు వైరాగ్యం. జీవితాన్ని హీనంగా దీనంగా దిక్కులేనటువంటి వాడిలా గడపటం కాదు వైరాగ్యం అంటే. నిజమైనటువంటి వైరాగ్యం నీకు దుఃఖాన్ని కాదు ఇవ్వాల్సింది, ఎక్కడ లేని ఆనందాన్ని ఇవ్వాలి. అంతే తప్ప అన్నీ వదిలి వచ్చేసానే అనేటువంటి ఏడుపు, అనేటువంటి దిగులు, అనేటువంటి విచారం, అలజడి, ఆందోళన ఇలాంటివి ఏవి కూడా ఉండకూడదు. ఉంటే అది వైరాగ్యం కాదు. నిజమైనటువంటి వైరాగ్యం ఏమిటంటే సుఖాల కోసం భోగాల కోసం ఈ ప్రాపంచికమైనటువంటి వస్తువుల వైపుకి పరుగులు తీయాలి అనేటువంటి ఆలోచన లేకుండా ఉండే మనస్థితి ఏదైతే ఉందో అది వైరాగ్యం. అది మానసిక స్థితి. నాకు అది కావాలి ఇది కావాలి, దానికోసం పరిగెత్తాలి దీనికోసం పరిగెత్తాలి, ఆ సుఖం పొందాలి ఈ సుఖం పొందాలి, ఆ భోగాన్ని అనుభవించాలి ఈ భోగాన్ని అనుభవించాలి అని మనస్సులో అలాంటి ఆలోచన లేకుండా ఉండాలి. ఆ మానసికమైనటువంటి స్థితి ఉండాలి. ఈ స్థితి ఎప్పుడైతే మనకు వచ్చిందో, ఈ స్థితిలో మనస్సు తనలో తానే ఆనందంగా సంతృప్తిగా శాంత స్థితిలో ఉంటుంది. ఎందుకనంటే ఏదో కావాలని పరిగెత్తినప్పుడు దొరక్కపోతే ఇబ్బంది వస్తుంది, బాధ వస్తుంది, అసంతృప్తి కలుగుద్ది. నీకు అసలు అలాంటి కోరికే కనుక లేకపోతే ఇక నీకు ఎప్పుడు కూడా ఆ రకమైనటువంటి బాధ కానీ అసంతృప్తి కానీ ఇంకా ఏమీ ఉండదు. అయితే చెప్పటానికి వినటానికి బాగానే ఉంది కానీ ఇది ఎలా సాధ్యమవుతుందండి అని ఓ సందేహం మనల్ని పీకుతా ఉంటుంది, పీడిస్తూ ఉంటుంది. ఇక్కడ వస్తువులు భోగాలు అన్నీ కూడా అశాశ్వతమైనవని అనిత్యమైనవని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. వివేకం ఉండాలి, నిత్య అనిత్య వస్తు వివేకం ఉండాలి. అదిగో ఆ నిత్యానిత్య వస్తు వివేకం ద్వారా ఇక్కడ ఉండేటువంటి అన్ని వస్తువులు, అన్ని విషయాలు, అన్ని భోగాలు అనిత్యమైనటువంటివి, అశాశ్వతమైనటువంటివి. ఇవి ఏమాత్రం మనకి శాశ్వతమైనటువంటి సుఖాన్ని ఇచ్చేవి కాదు, ఇవి అసంపూర్ణమైనటువంటివి అని ఎవరైతే బాగా తెలుసుకుంటారో, పైగా ఎల్లప్పుడూ కూడా ఇవి మార్పులు చెందేటువంటివని, ఎప్పుడో ఒకప్పుడు నశించిపోయేటువంటివని ఎవరైతే తెలుసుకుంటారో, అలాగే నిజంగా ఆనందం అనేటువంటిది వస్తువుల్లో లేదు, ఆ వస్తువుల్ని చూచేటువంటి మన దృష్టిలో ఉన్నది అని ఎవరైతే విచారణ పూర్వకంగా గ్రహిస్తారో, అదిగో వాళ్ళ బుద్ధిలో వివేకం బాగా వికసించి ఉంటుంది. వాళ్ళు నిజమైనటువంటి వివేకం కలిగినటువంటి వాళ్ళు. అలాంటి వివేకం కలిగినటువంటి వాళ్ళు ఇక దేనిని కోరుకోరు. ఎందుకనంటే అవన్నీ కూడా లోపాలతో దోషాలతో కూడుకొని ఉన్నాయి కనుక వాటిని కోరుకోరు. ఆనందమేమో తమలోనే ఉన్నదని గ్రహిస్తారు. కాబట్టి ఇక వాళ్ళకి ఈ వస్తువులతో కానీ విషయాలతో కానీ భోగాలతో కానీ పల్లెలు. అందువల్ల వాళ్ళు సంతృప్తిగా జీవించగలుగుతూ ఉంటారు. నిజంగా ఆనందం అనేటువంటిది బయట నుంచి కూరేది కాదు, లోపల నుంచి ఊరేది. ఆ ఆనందం మనలోనే ఉంది. మన యొక్క యథార్థ స్వరూపం ఆనందమే. ఎందుకంటే మనం ఆత్మస్వరూపం, ఆత్మ అంటే ఆనందం, కాబట్టి మనం ఆనంద స్వరూపులమే. ఆనంద స్వరూపం అయినప్పటికీ కూడా అజ్ఞానం చేత మనం ఆనంద స్వరూపులం అని తెలియదు. అలా తెలియనప్పుడు ఈ ఆనందం కోసం బయటికి పరిగెడుతున్నాం, బాహ్యంలో ఉన్నటువంటి వస్తువుల కోసమో భోగాల కోసమో పరిగెడుతున్నాం. ఎవరైతే ఆనందం తాను తనలోనే ఉందని, తాను ఆనంద స్వరూపుణ్ణని గ్రహిస్తాడో అటువంటి వాడు అల్పమైనటువంటి సుఖాల కోసం భోగాల కోసం అతడు పరిగెత్తడు. కనుక అలా పరిగెత్తకుండా అతడు శాంతంగా సంతృప్తిగా సంతోషంగా ఆనందంగా జీవిస్తూ ఉంటాడు. మరి ప్రాపంచికమైనటువంటి విషయాల్లో దోషాలు తెలిసినటువంటి వాళ్ళు వాటి వైపుకి ఎలా పరిగెడతారు? నీకు బాగా ఇష్టమైనటువంటి స్వీట్ ఉందనుకోండి, ఏమంటే దాంట్లో కొంచెం విషం కలిపామండి, పాయిజన్ కొద్దిగా కలిపామండి, అయినా మీకు ఇష్టం కదా తినండి అని అంటే ఎవరైనా తింటాడా? అతనికి ఎంత ఇష్టమైనటువంటిదైనా, ఎంత ఖరీదు కలిగినటువంటిదైనా, ఎవరైనా ఫ్రీగా ఇచ్చినా ఎవరైనా తింటాడా విషం కలిసిందని తెలిస్తే? అలాగనే ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు భోగాలు వీటన్నిటిలో దోషాలు ఉన్నాయని తెలిసినప్పుడు ఆ వస్తువుల వైపుకి పాడు సాధకుడు. కానీ ఎవరైతే అలా తెలుసుకోకుండా వాటిల్లో దోషాలు కాదు, వాటి వల్ల నేను సుఖం అనుభవిస్తాను అని అనుకున్నాడో అటువంటి వాడు వాటి కోసం పరిగెడతాడు, తెచ్చుకుంటాడు, సుఖాన్ని అనుభవిస్తాడు, ఆ సుఖం అనుభవం పూర్తిగానే దుఃఖాన్ని అందుకుంటాడు. కాబట్టి ఇలా మనం నిజమైనటువంటి వైరాగ్యాన్ని కలిగి ఉండాలంటే వివేకం ద్వారా ఈ వస్తువుల యొక్క యథార్థమైనటువంటి స్థితిని తెలుసుకోవటం ద్వారా, ఈ వస్తువుల్లో ఉన్నటువంటి దోషాలను తెలుసుకోవటం ద్వారా వాటి పట్ల వైముఖ్యాన్ని కలిగి ఉండటమే నిజమైనటువంటి వైరాగ్యం. ఈ నిజమైనటువంటి వైరాగ్యం ఉంటేనే సాధకుడికి ప్రయోజనం, ఆధ్యాత్మిక రంగంలో సాధకుడైనటువంటి వాడికి ప్రయోజనం కలుగుతుంది. తాత్కాలికంగా వచ్చిపోయేటువంటి వైరాగ్యం ఉన్నే దానివల్ల ఏ రకమైనటువంటి ప్రయోజనం కూడా లేదు. లోకంలో సాధారణంగా మనకి మూడు రకాలైనటువంటి వైరాగ్యాలు చెప్తారు. ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి వైరాగ్యాలే. ఏమిటవి? పురాణ వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం. పురాణ వైరాగ్యం అంటే పురాణ కాలక్షేపం చెబుతూ ఉంటే అక్కడ కొంతమంది చేరుతూ ఉంటారు, ఆ పురాణాన్ని వింటూ ఉంటారు. అక్కడ వింటున్నప్పుడు ఆ భగవంతుడి యొక్క గొప్పతనాన్ని చెబుతుంటేనో, ఆ భక్తుల యొక్క భక్తిని గురించి చెబుతూ ఉంటేనో, ఈ ప్రాపంచిక వస్తువుల గురించి, వీటన్నీ కూడా హీనమైనటువంటివి, ఎందుకు పనికిరానటువంటివి, వీటిని పట్టుకున్నటువంటి వాడు నాశనం అయిపోయాడు, పరమాత్మను పట్టుకున్నటువంటి వాడే అతడు వృద్ధిలోకి వచ్చాడు అని ఎప్పుడైతే ఆ పురాణాల్లో చెబుతూ ఉంటారో అదంతా బాగా విన్నటువంటి వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, చిచి ఇవన్నీ ఎందుకు, ఈ ఇల్లు వాకిలి ఇవన్నీ కూడా శాశ్వతమేంటి, మనకు కావాల్సింది పరమాత్మే కనుక ఇవన్నీ నాకు అక్కర్లేదని అతని వాళ్ళకి వైరాగ్యం వస్తుంది. అయితే ఆ వైరాగ్యం ఎంతకాలం ఉంటుంది, అదిగో ఆ పురాణం చెప్పేటువంటి గది గడప దాటేంత వరకు ఉంటుంది, గడప దాటిన తర్వాత మళ్ళీ మామూలు అయిపోతారు. అందుకని దీన్ని తాత్కాలిక వైరాగ్యం అన్నారు. ఇక రెండవది శ్మశాన వైరాగ్యం. ఎవరైనా కనుక చనిపోతే ఆ చనిపోయినటువంటి వారిని శ్మశానంలో ఖననం చేయటం కోసమని వెళ్తారు బంధువులు కూడా ఆ శవంతో పాటుగా బయలుదేరుతారు. అలా బయలుదేరినప్పుడు మరి అతడితో వీళ్ళకున్నటువంటి సంబంధాన్ని బట్టి వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటారు. ఆహా పాపం ఈయనకి పిల్లలంటే ఎంత ప్రేమరా, వాళ్ళ కోసం తాను నిద్రాహారాలు మానేసి ఎట్లా కష్టపడ్డాడు, ఎట్లా సంపాదించాడు, వాళ్ళకి ఎంత చదువులు చెప్పించాడు, వాళ్ళు ఎంత ప్రయోజకులను చేశాడు. అబ్బాబ్బా నిజంగా తలుచుకుంటే మనకి చాలా బాధగా ఉంటుంది. ఎంత సంపాదించి కొడుకులకి ఇచ్చినా కూడా ఏం ప్రయోజనం, ఇవాళ పాపం ఏమి లేకుండా పోతా ఉన్నాడు కదా. ఆస్తి కోసం వాళ్ళల్లో వాళ్ళేమో కుక్కల్లాగా కాట్లాడుకుంటా ఉన్నారు. తండ్రి చనిపోయినందుకు ఎవరికైనా బాధ ఉందా, రేపు మనగతి కూడా ఇంతే కదా అని ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ అంత వైరాగ్యంగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళతో వాళ్ళల్లో వాళ్ళే అలా చెప్పుకుంటా ఉంటారు. అయితే ఇక అక్కడి నుంచి తిరిగి వస్తూ వస్తూ బావి దగ్గర స్నానం చేస్తారు. ఆ బక్కెట్ నీళ్ళక నెత్తి మీద పోసుకోగానే ఈ వైరాగ్యం కాస్త ఆ నీళ్లతో పాటుగా జారిపోద్ది. ఇక అంతే, ధాన్యం రేటు తగ్గిందంట కదా వెళ్ళి, ఇప్పుడు కనుక ఓ పల్లారీలు కనుక కొనెట్టు పెడితే మనిషి లాభం వస్తుంది అనుకుంటానే అంటాడు ఒకడు. ఆ పక్కోడు అంటాడు, ఏమంటే బంగారం ఎంత పెరిగిందో తెలిసినా, పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి డబుల్ అయిందండి, నువ్వు గనక ఒక కిలో బంగారం కొనెట్టు పెట్టు వచ్చే సంవత్సరానికి లక్షలు లక్షలు అని అంటాడు వాడు. అంటే ఆ వైరాగ్యం కాస్త అక్కడే పోయింది. అందుకని దాన్ని శ్మశాన వైరాగ్యం అని అంటాడు. ఇది తాత్కాలిక వైరాగ్యం. ఇక మూడో రకం ప్రసూతి వైరాగ్యం ఉంది. స్త్రీలు మామూలుగా కాన్పు కష్టంగా ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే ఒక రకంగానే పూర్వకాలంలో కనుకైతే 2 రోజులు 3 రోజులు కూడా నొప్పులు పడేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అసలు ఇది నరకయాతనగా ఉంటుంది, పునర్జన్మెత్తినట్టుగా ఉంటుంది. అమ్మో ఇక నాకు పిల్లలొద్దు, ఇక భర్తను దగ్గరికి కూడా రానియకూడదు అని అనుకుంటారు ఆ బాధలు. అయితే ప్రసవం అయిపోయిన తర్వాత, ప్రసవించిన తర్వాత బిడ్డను చూసుకుంటామంటే వాళ్ళకి మహా ఆనందంగా ఉంటుంది. అంతే, కొద్ది రోజులు బాగానే అన్ని విషయాలు మర్చిపోతారు, మళ్ళీ ఎప్పుడు కాలిక్కిట్టే. అయితే ఈ ప్రసూతి వైరాగ్యం అనేది ఇక మనం కథలాగా చెప్పుకోవాల్సిందే. ఎందుకనే అంటే ఈ రోజుల్లో అయితే ఏ నొప్పులు పడాల్సినటువంటి పని లేదు, ఏ కష్టం పడాల్సినటువంటి పని లేదు, అసలు ప్రసవించిన విషయం కూడా తెలిసే పని లేదు. హాయిగా బిడ్డను తీసుకొని చేతిలో పెడతారు. ఇంకా ముందు ఇంకా సౌకర్యాలు వస్తే ఇంకా వాళ్ళకి బాధ ఏముంది, వాళ్ళు ఎందుకు అనుకుంటారు, వాళ్ళకి ఎందుకు ఆ తాత్కాలిక వైరాగ్యం మాత్రం ఇక రాదు. కానీ ఇది పూర్వ కథ, ఇప్పటివరకు జరిగినటువంటి కథ అనమాట. అయితే ఏమైనా ఈ ప్రసూతి వైరాగ్యం కూడా తాత్కాలికమైనటువంటిది. ఈ వైరాగ్యాలు ఏవి కూడా నహి నహి రక్షతి డుక్రున్ కరణి అన్నట్టుగా నిన్ను ఏమీ రక్షించలేవు, నీకు ఏమీ సహాయపడలేవు. కనుక నీకు ఉండవలసినటువంటిది నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి వివేకంతో కూడుకున్నటువంటి వైరాగ్యం, సరైనటువంటి వైరాగ్యం ఉండాలి. ఇది మనకి రెండవ సాధన.